నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నా. వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వానిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలవము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే గదా. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకునియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయములో అపరాధి యగును, వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినేడల ధర్మశాస్త్ర విషయములో అపరాధివైతివి. స్వాతంత్ర్యమిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడు. అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఇది నీ సత్యవాక్యం. మా మధ్యలో నీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని సమృద్ధిగా ఉంచండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ పునరుత్థాన దినాన నిన్ను ఆరాధించడానికి నీ మాటలు వినడానికి వచ్చాము ప్రభా. మీరే మాతో స్పష్టంగా మాట్లాడండి. మా జీవితాలకి మా ఆత్మకు ఆహారం నీ వాక్యమే కనుక నువ్వు మాట్లాడకపోతే మేము బతకలేము. మా జీవితాలను పరిశీలించండి, పరిశోధించండి, హెచ్చరించండి, ఆదరించండి, గద్దించండి, సరిచేయండి ప్రభా. మేము ఎందులో తక్కువగా ఉన్నామో నీకు స్పష్టంగా తెలుసు ప్రభా. మా జీవితాలు మీకు సమర్పించుకుంటున్నాం. మా హృదయ అంతరంగాల్ని నీ రక్తంతో శుద్ధి చేయమని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమే. యాకోబు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-13 వరకు చదువుకున్నాం. యాకోబు ఈ పత్రిక ఎవరికి రాశాడో ఇంతకు ముందు చూశాము, కానీ అయినా మరలా ఒకసారి చూద్దాము. యాకోబు ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వయాన తమ్ముడు. అయితే యేసుక్రీస్తు ప్రభు బతికున్న రోజుల్లో మారు మనసు పొందలేదు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత ఆది సంఘానికి నాయకుడు అయ్యాడు. అయితే అక్కడ ఉన్నప్పుడు యెరూషలేములో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారో చాలా వేల మంది నమ్ముకున్నారు. చాలా మందిని హింసించడం ప్రారంభిస్తే అందరూ పక్క దేశాలకి రాష్ట్రాలకి చెదిరిపోయారు. చెదిరిపోయినప్పుడు వాళ్ళను పట్టించుకునేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అని వాళ్ళ గురించి పట్టించుకునేవాళ్ళు. వీళ్ళకి చాలా కేరింగ్. అంటే ఇప్పుడు మనం వేరే దేశానికి వేరే రాష్ట్రానికి వెళితే చాలా తక్కువ మంది ఫోన్ చేస్తారు. వీళ్ళైతే పట్టించుకొని వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలాగుంది, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనే విషయాలను ఆరా తీసి వాళ్ళకి ఉత్తరం రాస్తున్నాడు. 12 గోత్రాలు అంటే ఆ మారు మనసు పొందిన యూదులు. కాబట్టి అక్కడ ఇక్కడ చెదిరిపోయి ఉన్న వారు వాళ్ళకి ఉత్తరం రాస్తున్నాడు. 2 విషయాలు ప్రాముఖ్యంగా ఇందులో మెన్షన్ చేశాడు. ఏంటంటే శ్రమలు తప్పవు, అవి మంచి, అవి మనకి వస్తే సహించిన వాళ్ళు ధన్యులు. నేను సార్ నేను చాలా మీరే చెక్ చేసుకోండి, వాల్యూమ్ పెంచాను, మూతి దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడుతున్నాను. ఒకసారి మీ ఫోనే చెక్ చేసుకుని నేను గట్టిగానే మాట్లాడుతున్నాను. ఇక్కడ యాకోబు వాళ్ళకి రాస్తూ 2 విషయాలు మాట్లాడుతున్నాడు. పుస్తకం అంతా 2 విషయాలు మెయిన్ గా ఎక్కువగా ఎంఫసైజ్ చేశాడు. ఒకటి ఏంటంటే శ్రమలు మనకే మంచి, మనం ధన్యులం అవుతాము. తర్వాత అది ఓర్పు పుట్టిస్తుంది, దానిలో ఆనందించాలి, దానివల్లే మనం సంపూర్ణం అవుతాము అని చెప్పాడు. 2వ విషయం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నారో, ఒక్క నిమిషం అందరికీ అలా ఒకసారి లెఫ్టే జాయిన్ అవుతాను, కొంతమందికి వాయిస్ వినిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు క్లియర్ గా ఉందని వాయిస్
నా ఓకే, ఇయర్ ఫోన్స్ ఉంటే తీసేయండి అన్న.
లేదు అసలు ఏమి లేదు, నేను ఓపెన్ పెట్టుకుని వాల్యూమ్ పెంచేసి మూత్ దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడతా.
ఓకే ఓకే
కంటిన్యూ. వాయిస్ పెంచుతాను. అయితే ఒకటేమో శ్రమల గురించి మాట్లాడుతున్నాడు, 2వదేమో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కొన్ని పొరపాట్లు, తర్వాత వాళ్ళ జీవితంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఈ 2 విషయాలు ఇందులో చాలా చక్కగా రాయబడ్డాయి. ఎందుకనంటే హింస ఉందని, యెరూషలేములో హింస ఉందని బయటికి వెళ్తే బయట కూడా హింస ఉందంట. దుఃఖాలు, కన్నీళ్లు, కష్టాలు, లేకపోతే ఎదిరించటం, వాళ్ళని హింసించటం అనేది ఇక్కడ ఉంది, బయటికి వెళ్ళినా ఉంది. అయితే అవి మంచి, ధన్యులు, మీరు సహించండి, ఆనందించండి, దాంట్లో సంపూర్ణలు అవ్వడానికి మీలో ఓర్పు పెరగడానికి వచ్చింది అని చెప్తూ చెప్పిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎట్లా ఉందో, సంఘంలో వాళ్ళ జీవితం ఎట్లా ఉందో అన్ని విషయాల గురించి రాశాడు. అందులో ఒక విషయం ఏంటంటే ఈ 2వ అధ్యాయం 1-13 చూస్తున్నాం. ఈ 2వ అధ్యాయం 13 1-13 ఒకటే విషయం గురించి రాశారు, కానీ ఇందులో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. చూద్దాం, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విషయములో మొహమాటము గలవారై ఉండకుడి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం మనము, ఆయన అంగీకరించాము, మారుమనసు పొందాము. మారుమనసు పొందిన తర్వాత కొత్త వ్యక్తులుగా మారిపోయాం, కొత్త మనసు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నాం. అయితే మొహమాటం ఉండకూడదనంట. మొహమాటం ఎందుకు? దేవుని స్టాండర్డ్ లో దేవుని వాక్యానుసారంగా ఒక మారుమనసు పొందిన వ్యక్తి జీవిస్తూ ఉంటే అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని చోట్లలో ఒకే రకంగా జీవించాలి. కొంతమంది కొంతమంది ఏంది, చాలా మంది మనము ఎలా జీవిస్తామంటే ఆఫీసులో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా బతుకుతాం. కొన్నిసార్లు ఆఫీసులో పెద్ద భక్తుల్లో కనపడతాం, కానీ ఇంట్లో ఏందో మన పరిస్థితి అందరికి తెలుసు, పిల్లలకి, భార్యకి, వాళ్ళందరికీ. ఇంట్లో పెద్ద భక్తుల్లో కనపడతాం, బయటికి వెళ్తే చాలా మంది మన గురించి సాక్ష్యం ఇస్తారు, ఈయన అయ్యో ఈయన సంగతి అంతా మాకు తెలుసు, పలానా వాళ్ళని కలుస్తాడు, ఏం మాట్లాడతాడు, ఆయన ఏ ఎట్లా, ఆయన లావాదేవీలు ఎట్లా ఉంటాయి, ఆయన ట్రాన్సాక్షన్స్, ఆయన బతుకేందో మాకు తెలుసు అని అంటారు కొంతమంది. అయితే మొహమాటం లేకుండా దేవుని వాక్యం కోసం నిక్కచ్చిగా దేవుడు ఏం చెప్తున్నాడో విని ఆ విధంగా జీవించాల్సిందే అని నొక్కి చెప్తున్నాడు. విశ్వాస విషయంలో అంటే మన విశ్వాస జీవితం అనేది యేసుక్రీస్తు ప్రభు వారి మీద కట్టుకున్నాము, ఆయన వాక్యం చేత జీవిస్తున్నాము, అలా జీవించాల్సిందే, అది ఏ విషయంలోనైనా సరే. అయితే ఒక విషయాన్ని ఇక్కడ కింద ప్రస్తావించాడు, అదే విషయం అంటే ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకునిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువము లేక ఇక్కడ నా పాదముల పాదపీఠమునకు దిగువ కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీ దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. ఇంకా చాలా విషయాలు చెప్తున్నాడు. ఫస్ట్ చూద్దాం ఇష్యూ ఏంటిదంటే, విషయం ఇది అంటే మన అక్కడ సమాజ మందిరాలు అంటారు వాటిని, ఓ బంగారు ఉంగరం పెట్టుకొని మంచి వస్త్రాలు వేసుకున్నారు, మంచి టీక్ టాక్ తయారయ్యారు, తయారయ్యి అద్భుతంగా ఓ సెంట్ వేసుకొని మన సంఘంలోనికి ఎవరైనా వస్తే మీరే చెప్పండి మనం ఏడ కూర్చోమని చెప్తాం వాళ్ళకి, ఆ సార్ కూర్చోండి సార్, ఎవరు మీరు, చాలా అందంగా ఉన్నారు, మంచి బట్టలు వేసుకున్నారు, మంచి ఉంగరం కూడా ఉంది, అబ్బా చూస్తే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా ఉన్నాడు, మనందరం ఎంప్లాయీసే కాబట్టి, మీరందరం ఎంప్లాయీసే కాబట్టి ఇంకా ఈజీగా అర్థం అవుతుంది, మీరు ఏ సంఘానికి వెళ్ళినా మీకు విపరీతమైన ప్రశంసలు దక్కుతాయి, మీరేం సార్ మీరేం చేస్తారని అడుగుతారు, మీ మన పైనుంచి కింది దాకా వేషం చూసి కొంచెం ఇన్షర్ట్ వేసుకుని నీట్గా బట్టలు వేసుకొని సెంట్ కొట్టుకుని లేకపోతే మన ముఖమే అర్థమైపోతాం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నామని. వెళ్తే ఎవరైనా మనకు మర్యాద ఇస్తారు, ఇవ్వకపోతే కూడా మనం ఇలా చూస్తాం కళ్ళు అటు చూసి కొంచెం తీక్షణంగా కోపంతో కూడా చూస్తాం. ఎందుకంటే ఏంది అసలు నేను ఏమనుకుంటున్నాడు అసలు నా గురించి, నేను అసలు ఎంప్లాయీ అయితే అసలు దేక కూడా దేకట్లేదు నన్ను అసలు అని అనుకుంటారు. అయితే ఎవరైనా మన సంఘంలోకి వస్తే అట్లాంటి వాళ్ళు మనం ఏం చేస్తామట, వాళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేస్తాం. ఏం చేశారట, సార్ సార్ ఎవరు సార్ మీరు, ఇక్కడ కూర్చోండి సార్, ఇది మంచి స్థలంలో కూర్చోబెడతాం, చైర్ మీద కూర్చోబెడతాం, మర్యాదలు చేస్తాం. మీరే చెప్పండి, మనం మీరు ఎంప్లాయీస్ అయితే మీరు ఒక సంఘానికి వెళ్తే మిమ్మల్ని వాళ్ళు ఖచ్చితంగా సన్మానిస్తారు. ఒక చైర్ వేసి శాల్వా కప్పి, లేదా శాల్వా కప్పకపోయినా మంచిగా మాట్లాడతారా లేదా? సార్ సార్ అని మంచి స్థలంలో కూర్చోబెడతారా లేదా? అవసరమైతే పాటిస్తారు, అవసరమైతే ప్రసంగం ఇస్తారు, అవసరమైతే మీతో మంచిగా మాట్లాడి మిమ్మల్ని గౌరవిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. అదే నిజంగా జరగట్లేదా, అయ్యో నేను అట్లా లేను బ్రదర్, అసలు నా వ్యూసే అట్లా ఉండవు అని అనుకుంటాం, కానీ మన హృదయ లోతుల్లోకి వెళ్ళి చూస్తే మనం అందరం అదే స్థితిలో ఉంటాం. మరలా ఒకసారి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాను, చెవులు తెరిచి హృదయం తెరిచి వినాలి. మనందరం అంతే, అందరం అంతే. బై నేచర్ మనం ఎట్లా ప్రవర్తిస్తామంటే, ఎవరైనా సరే ఆ సంఘంలోకి ఎందుకు, మీ ఇంట్లోకే ఎవరైనా వచ్చారనుకోండి, మంచి బట్టలు వేసుకొని, మంచి ఉంగరాలు ఉన్నాయి లేకపోతే ఉంగరాలు లేకపోయినా మంచి బట్టలు వేసుకొని, ఒక మంచి సెంట్ వేసుకొని, లేకపోతే మంచి వర్చస్సు కలిగిన ఒక ఫిగర్ కలిగినటువంటి ఒక వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చాడనుకోండి, మీరేం చేస్తారు? రండి సార్, ఎవరు మీరు? ఎవరు అంటే పలానా పలానా ఎంప్లాయర్ అంటే, సార్ రండి కూర్చోండి చెప్పండి సార్ ఏంటి అంటారా? అంటాం. ఆటోమేటిక్గా మన నోట్ నుంచి గౌరవం, తర్వాత మాట్లాడే విధానము, ఆయన ట్రీట్ చేసే విధానము, టోన్ మారిపోతుంది. చూసారా, టోను మారిపోతుంది. అదే ఒక దరిద్రుడు వచ్చాడు అనుకోండి, దరిద్రుడు అంటే పాపం పేదవాడు, తక్కువ చదువుకున్నాడు, చదువుకున్నా ఉద్యోగం లేనోడు, తర్వాత సేవ చేసేవాళ్ళు, తర్వాత సరే సేవ చేసేవాళ్ళంటే పక్కన పెట్టండి, ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా చూస్తారు సేవ చేసేవాళ్ళని. చదువుకోని వాళ్ళు, పేదవాళ్ళు, చదువుకున్నా ఉద్యోగం రాని వాళ్ళు, ఇంకా రకరకాల పాపం కొంచెం బట్టలు చక్కగా లేని వాళ్ళు, పాపం వాళ్ళు ఏదో అమ్ముకునే వాళ్ళు బయట, ఏదో చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్ళు, చాలా పేదవాళ్ళు. ఇంకా ఇంకొక మాట నేను ఎక్స్ట్రా చేసి చెప్తున్నా ఏంటంటే, తక్కువ కులం వాళ్ళు. ఓకేనా? వాళ్ళు వచ్చారనుకోండి మన ఇంటికి, వాళ్ళని ఎట్లా చూస్తాం? మీరు ఆఫీసర్స్ అండి, మీ ఇల్లు మంచిగా ఉంది, ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు మీరు, రండి కూర్చోండి అని మీరెక్కడ కూర్చుంటున్నారో, మీరు ఈ మంచి బట్టలు వేసుకొని ఎంప్లాయీస్ తేడ కూర్చోబెట్టారు అని కూర్చోబెడతారా? మీరు ఏ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నారో, అదే డైనింగ్ టేబుల్ మీదకి ఆ ఎంప్లాయీ వస్తే ఏ గౌరవము, ఏ హృదయంతో ఆహ్వానించారో, ఏ మంచి మనసు, ఏ భయము, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఈ పేదవాడి పట్ల అదే మనస్సు, అదే గౌరవము, అదే హృదయము, అదే రెస్పెక్ట్ ఉంటుందా? ఉండనే ఉండదు. చాలా తక్కువ పర్సంటేజ్ మనలోకి రావటం అది. బ్రదర్ని అట్లా కాదు బ్రదర్, హృదయాన్ని పరిశీలిస్తే లోతుగా వెళ్ళి మన హృదయాన్ని మనమే, వేరేవాడిని కాదులే. మనం చాలాసార్లు వేరే వాళ్ళని పరిశీలించి మన బతుకు మనదేందో మనం చూసుకోం, కానీ వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనమేంటో దేవుడు చెప్తాడు, వేరేవాడి గురించి కాదు చెప్పేది. మన హృదయ లోతుల్లో నేను నిజంగా నిక్కచ్చిగా, నేను వాస్తవానికి పేదవాళ్ళంటే చాలా ఎక్కువ ప్రేమ ఉన్నా కూడా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒకసారి లోతుగా వెళ్ళి నా హృదయాన్ని నేను పరిశీలించుకున్నా. అంతేందుకు, నేను చాలాసార్లు కొంతమంది వచ్చినప్పుడు మేము ఎక్కడ కూర్చుంటాం, అక్కడ మేము ఎట్లా మిగతా వాళ్ళని ట్రీట్ చేస్తాం, అట్లా చేసినప్పటికి కూడా నాలో ఏదో కార్నర్లో ఎందుకైనా ఎంతైనా ఆయన్ని చేసినట్టు ఈయన్ని చేయలేం కదా అన్నట్టు అనిపించింది. మీరే ఆలోచించండి, టోన్ మారిపోతుంది. చూసారా మీరు ఎప్పుడైనా? మన టోన్ ఈజీగా మారిపోతుంది. ఎవరైనా పెద్దోళ్ళు, పెద్దోళ్ళు అంటే మంచోడు ఎవరైనా హోదా కలిగిన వాడు వస్తే వాళ్ళతో మాట్లాడే విధానం, మన టోన్ మారిపోతుంది. ఎంత రెస్పెక్ట్ ఉంటుందో మన టోన్ లో. అదే పేదవాడు వస్తే ఏ టోన్, ఏంది మంచిదేనంత, కుదాడు కూర్చో, ఏం సంగతులు, చాలా క్యాజువల్ గా మాట్లాడతాం. అంత రెస్పెక్ట్ ఇస్తామా? ఇవ్వం. మనము చాలాసార్లు ఇలానే చేస్తాం, మన ఇంట్లోకి రానివ్వం. పెళ్లిళ్ళైతే ఇంకా దూరం. ఎంత దుర్మార్గులం అంటే మనోడేనా, మనోడేనా, అదే మన కేటగిరీనా, అయితే ఇద్దాం, లేకపోతే పెళ్లి కుదరదు. అసలు మనం విశ్వాసులని ఎవరు అనుకోలే అసలు మనల్ని? అపోస్తలు అయితే అనుకోరట మనల్ని విశ్వాసులని. ప్రభువారైతే అస్సలు అనుకోడట మనం విశ్వాసులమని. ఎందుకనంటే ఈ పత్రిక అంతట్లో ఇక ఒక విషయాన్ని బాగా ఎంఫసైజ్ చేసి మాట్లాడతాడు. ఆ విషయం ఏంటంటే, మీరు విశ్వాసులైతే మరి బతకాలి కదా అట్లా. అంటే విశ్వాసం అంటే మీ క్రియలు ఉండాలంటే దాని అర్థం ఏంటంటే, మీరు మారు మనసు పొందితే మీ జీవితంలో అది కనపడాలి కదా క్రియల ద్వారా. నువ్వు నిజంగా మారు మనసు పొందావని, నీ మనస్సు మారితే, నీ హృదయం మారితే, కొత్తగా జన్మిస్తే ఆ ప్రకారంగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి కదా. దేవుని వాక్యంలో ఈ కులం ఉన్న పెళ్లి చేసుకోవాలనుందా? వీళ్ళనే రెస్పెక్ట్ ఇవ్వాలనుందా? కాబట్టి మనము నిజంగా మన నిజ జీవితంలో మనం చేసేది అదే. సరే నేను అట్లా చూడను బ్రదర్ అని అంటే, సరే ఏ పేదవాణ్ణి నీ ఇంటికి పిలిచి నువ్వు భోజనం పెట్టు? నీ డైనింగ్ టేబుల్ మీద నువ్వు కూర్చునే చోటున నువ్వెంత తింటావో, నువ్వేమేమి మంచి పదార్థాలు వేసుకుని తింటావో అదే మంచి పదార్థాలతో తృప్తి పరిచావా పేదోళ్ళని? నీకంటే తక్కువ కులంలో ఉన్న వాళ్ళని నీకు సమానంగా చూసావా? మనం చూస్తామా? మన సంఘంలో కూడా ఇట్లాంటి ట్రీట్మెంటే జరుగుతుంది. మీరే చూడండి, మీ సంఘంలో మీరు ఎంప్లాయీలు అయితే మిమ్మల్ని చూసే విధానం, ఒక పేదవాడు వస్తే వాళ్ళని చూసే విధానం ఎట్లుంటుంది? పాస్టర్ గారు చూడండి, మీరే చూడండి. పాస్టర్ గారు మిమ్మల్ని భోజనానికి పిలుస్తాడు, వాళ్ళని పిలుస్తాడా? సరే పిలుస్తాడు అనుకోండి, మీతోటి మాట్లాడే టోను ఆ పేదవాడితో మాట్లాడే టోన్ ఒకటేనా? ఇంటి రాదు సార్, మేము మీతో మాట్లాడేటప్పుడు సార్ ఏంటి మీరు ఇంటి రారా, రండి సార్ కొంచెం, రారా నాయన ఇంటికి రా. సరే ప్రేమతో మాట్లాడే విధానం ఉంటుంది, అది వేరు విషయం. కానీ మధ్యలో ఇద్దరు మనుషులేగా, రక్తం ఒకటేనా కలరు ఒకటే, మనుషులేనా లేకపోతే గాడిది మనిషా? ఆ మనిషే. ఆ తర్వాత మరి దేన్ని బట్టి తేడా అయిపోయింది? మరి విశ్వాసులేనా ఇద్దరు? విశ్వాసులే. ఇద్దరు యేసుప్రభు వారి రక్తంలో కడగబడ్డారా? కడగబడ్డారు. ఇద్దరికి పరలోకమా? పరలోకం. ఇద్దరు దేవుని దగ్గరికి వెళ్తారా? వెళ్తారు. ఇద్దరి స్టేటస్ దేవుని దృష్టిలో సేమేనా? సేమే. ఇద్దరు బైబిల్ చదువుతారా? చదువుతారు. ఇద్దరు వాక్యం చదువుతారా, ప్రార్థన చేస్తారా? చేస్తారు. ఇద్దరు దేవుని కోసం జీవిస్తారా? జీవిస్తారు. ఏమైంది? బ్రదర్ ఈయనకి జాబ్ ఉంది కదా, ఆయనకి ఏం లేదు. అది బై నేచర్, అది మనలో నుంచి ఆటోమేటిక్ గా వచ్చేస్తదట. మనం చెప్పాల్సిన అవసరం లేదు, బ్రదర్ నేను ఎట్ట కాదంటే ఒకసారి మన ముఖం అద్దంలో చూసుకోవాలి, లేకపోతే వాక్యంలోకి వెళ్ళి చూస్తే మన ముఖం, మన హృదయ లోతుల్లో అన్ని ఫిల్టర్ అయిపోయి డయాగ్నోసిస్ చేసి స్కానింగ్ మిషన్ లో స్కాన్ చేసి అన్ని బయటకు వస్తాయి. ఒక లింక్ లో నేను డైరెక్ట్ గా చూశా విశ్వాసులు. ఇంకా కొంచెం చెప్తున్నాను, ఇంకా క్లారిటీగా మీకు, మీరు మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలని కానీ ఎవరిని అవమానించాలని కాదు. మేము పేరు చెప్పాను కాబట్టి, ఫలానా ఒక చోట జరిగింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. నేను కొంచెం చదువుకున్నాను, ఎంటెక్ చేశాను మెకానికల్ ఇంజనీరింగ్. సరే వాళ్ళు పిలిచారు ఒకసారి, అంటే అక్క ఇన్వైట్ చేసింది, వెళ్ళాను. కూర్చో తమ్ముడు అన్నది, కూర్చున్నాను. వాళ్ళు పెద్ద ఉన్నత కులస్తులే, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంట్లోకి కొంతమంది, పాపం వాళ్ళు విశ్వాసులే, వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, ఒక పేదవాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు పెద్ద అపార్ట్మెంట్, అసలు వాళ్ళే ఒక కొన్ని అపార్ట్మెంట్ లో ఇండ్లను అమ్మారు వాళ్ళే, అంత మంచి సౌండ్ పార్టీ. అయితే వాళ్ళు అటు ఇటు చుట్టుపక్కల కొంచెం పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో పని చేసేవాళ్ళు, అంటే వాళ్ళ ఇంట్లో వచ్చి బోళ్ళు ఏమంటారు గిన్నెలు దోమేవాళ్ళు, తర్వాత వాళ్ళు ఇంట్లో పాకి పని చేసేవాళ్ళు, అంటే ఇల్లు ఊడ్చి తుడిచి అవన్నీ ఇంట్లో పని చేసేవాళ్ళు. ఇంకా తర్వాత రెండోది అపార్ట్మెంట్ అవతల గుడిసెల్లో ఉండేవాళ్ళు పాపం వాళ్ళు, వీళ్ళ ఇంటికి వచ్చి పని చేసేవాళ్ళు, మంచిగానే ప్రేమించేవాళ్ళు. కానీ నేను వచ్చిన తర్వాత వాళ్ళ సోఫా మీద కూర్చోబెట్టారు. వాళ్ళు రాగానే వాళ్ళకు చాప వేసిందమ్మె, మరీ మురికి గుడ్డలు వేసుకుని పేడ తొక్కేసి రాలే వాళ్ళు, మంచిగా నూనె పోసుకొని మంచిగా ఏమంటారు దువ్వుకొని వచ్చారు, వెంట్రుకల్ని మంచిగా చక్కగా ఉన్నారు వాళ్ళు. కాకపోతే పేదవాళ్ళు గుడిసెల నుంచి వచ్చారు, వీళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు రాగానే చాపేశారు, మ్యాట్ వేసి కూర్చోబెట్టింది. ముగ్గురు నలుగురు వచ్చారు, నలుగురు ఒక ఇద్దరు స్త్రీలు ఇద్దరు పిల్లలు, మంచిగా కూర్చోబెట్టింది. మీరే చెప్పండి షాప్ మీద ఎందుకు కూర్చోబెట్టారు, సోఫాలో విపరీతమైన స్థలం ఉంది అక్కడ, మీరు కూర్చోబెడతారా మీ డైనింగ్ టేబుల్ మీద మీ సోఫాల మీద? అదేందో నేచర్ మనకు అర్థం కాదు. నేను వీన్ని ఇన్సల్ట్ చేస్తున్నాను, నీ కూతుర్ని నా కూతుర్ని నీ ఏమంటారు బంధువుల్ని నా బంధువుల్ని మన బంధువుల్ని మనకి ఎవరైనా పరిచయం ఉండి ప్రేమించి మంచి చదువుకున్నోళ్ళు మంచి ఉద్యోగం ఉన్నోళ్ళని పిలిచినప్పుడు అని చాపేసి, మీరే చెప్పండి ఎవరైనా ఎంప్లాయీ మీ ఇంటికి వచ్చారు చాపేసి ఆడు కూర్చోండి అంటే ఎంత ఇన్సల్ట్ గా ఉంటుంది అసలు. నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు, అంటే నీకు ఎందుకు ఇన్సల్ట్ అయింది, నువ్వు మనిషివే కదా, మరి అతను మనిషే కదా. ఇప్పటికి కూడా మనలో ఉన్నాయి చింత తెచ్చిన పులుపు చావదంటే ఇదే. విశ్వాసులం అయినప్పటికి కూడా ఇవి మనలో నుంచి పోవట్లేదు. ఒకటి నేను అట్లా చెయ్యలేదు బ్రదర్ ఎప్పుడు అని అంటే, సరే మరి మంచి ఎప్పుడు చేశావు, ఎప్పుడు పిలిపించాలని పట్టించుకున్నావు పేదల్ని, ఎప్పుడు భోజనం పెట్టావు, ఎప్పుడు నీలాగా ట్రీట్ చేసావు, ఎప్పుడు మనలాగా వాళ్ళని ట్రీట్ చేశావు, ఎప్పుడు మనలాగా అరే నేను పెద్దవాళ్ళని అయితే ఎప్పుడైనా పిలుస్తున్నాను, వీళ్ళని ఎందుకు పిలవట్లేదు, వీళ్ళని ఎందుకు గౌరవం ఇవ్వట్లేదు సంఘంలో సమాజంలో మా ఇంట్లోకి పిలవటం. ఒక సిగ్గు కలిగే విషయం ఏం చెప్పనా, ఒక సిగ్గు తెచ్చుకునే విషయం ఏంటంటే, సుధామూర్తి మీకు తెలుసు అనుకుంటా, ద ఫోకస్ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి, ఆమె 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఆమెకున్నాయి 10 చీరలే. ఆమె ఐఐటీలో చేసింది మెకానికల్ ఇంజనీరింగ్, ఐఐటీలో అప్పట్లోనే ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి చాలా సింపుల్ లైఫ్ జీవిస్తుంది. 10 చీరలే నాకు ఉంది, నేను ఎక్కువ నాకేముండో ఎక్కువ ఏం కొనుక్కోను, నాకు అవసరం లేదు అంత కూడా, నేను చాలా సింపుల్ గా ఉంటాను. అయితే ఆవిడ ఎంత సింపుల్ గా ఉంటదంటే, ఆమె ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు బిజినెస్ క్లాస్ అనేది, ఆ లైన్ లోకి వచ్చి నిల్చుంటే ఒక అమ్మాయి ముందు, ఆమె పాష్ గా ఉంది, ఈమెను అవమానిస్తుంది, ఈ క్లాస్ లో కాదు నువ్వు ఆ క్లాస్ లోకి వెళ్ళిపో, నీకు వీళ్ళకి ఏందో తెలియలేదు ఒక బుర్రుండదు ఏదో వచ్చేస్తారు పొలోమని, ఇక్కడ కాదు నీదమ్మా ఆటెళ్ళును అంటుంది. టికెట్ మీద ఇక్కడే అయినప్పటికీ సైలెంట్ గా ఉంది. ఆ ఫ్లైట్ ఎక్కి చేరుకున్న తర్వాత ఆ కాన్ఫరెన్స్ లో ఆమెనే స్పీకర్ మాట్లాడింది, ఆమె సిగ్గు తెచ్చుకుంది, ఆ అమ్మాయి అదే కాన్ఫరెన్స్ కు వచ్చింది, సైలెంట్ గా ఉంది ఆమె. ఆమె చాలా ఆమె అలా కొన్ని విషయాలు చెప్తుంటే మనకు చాలా కొన్ని సిగ్గేస్తుంది. ఒక విశ్వాసం కూడా మనం అటు చేయమే. వాళ్ళ కొడుకు ఒక రోజు, అంటే వాళ్ళిద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు భోజనం చేస్తూ, అమ్మాయి ఏమని చెప్తుందంటే సుధామూర్తి వాళ్ళ కొడుకుతోటి, ఈక్వాలిటీ మన రాజ్యాంగంలో రాసి ఉంది, సిగ్గు తెచ్చుకోవాలి. మనకు రాజ్యాంగం తెలియదు, సగ బైబిల్ తెలియదు, ఏం తెలియదు మనకు. నాకు పూర్తిగా ఆ ఈ పుస్తకాలు చదువుకున్న వాళ్ళం కాదు, ఆ బైబిల్ తెలిసింది కాదు, అటు ఇటు కాకుండా ఉంటాం మనం. ఈక్వాలిటీ అనేది ఫండమెంటల్ రైట్, అంటే ప్రాథమిక హక్కు. అందరినీ సమానంగా చూడటం అనేది రాజ్యాంగంలో ప్రాథమిక, అంటే ఫస్ట్ హక్కులాగా పెట్టాడు. అది దేవుని వాక్యంలో కూడా ఉంది, అది ఆజ్ఞలా ఉంది దేవుని వాక్యంలో. నిన్ను వారిని పొరుగు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. అయితే ఈక్వాలిటీ గురించి మాట్లాడుతూ మనం అందరినీ ఈక్వల్ గానే చూడాలి, ఒకరిని ఎక్కువగా తక్కువగా చూడొద్దు నానా. వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళని ట్రీట్ చేయటం కానీ, అన్ని విషయాల్లో అట్లా ఉండాలని వాళ్ళ కొడుకు నేర్పిస్తుందంట డైనింగ్ టేబుల్ ముందు. మనకి ఎప్పుడైనా నేర్పించాం అట్లా మన పిల్లలకి? ఆ పిల్లోడు చాలా తెలివిగలోడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే, ఆ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు, మమ్మీ మరి మన డ్రైవరు మనతో పాటు కూర్చొని తినడే, మరి ఈక్వాలిటీ అన్నప్పుడు? వాళ్ళు కోట్ల ఆస్తుంది, ఫోకస్ ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీకి, అట్లాంటి కంపెనీలు బోల్డర్ ఉన్నాయి వాళ్ళకి, కోట్లు కోట్లు. ఆయన ఏమన్నా అంటే, అమ్మా మరి మన డ్రైవరు మనతో పాటు ఎన్ని తినడు, ఆయన ఎక్కడో తింటాడు అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ వీడేంద్ర బాబు సరే తర్వాత తింటారులే, వాళ్ళు అక్కడ కూర్చొని తింటారులే అని చెప్పలా, ఎక్సలెంట్ వెరీ గుడ్ అని చెప్పి పిలుచుకురాపో అని అన్నది. ఆ డ్రైవర్ని పిలుచుకొని వచ్చి ఆ ముగ్గురు కలిసి ఆనందంగా సంతోషంగా తిన్నారు. అన్ని రాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి మనం. వాళ్ళ కొడుకు నేర్పిస్తుంది, మనం ఎవరికి నేర్పించాం? రెండవది, ఆ ఈక్వాలిటీ జెండర్ అనేది సెక్యులరిజం లో కూడా ఉంది. ఒక కామన్ మ్యాన్ ఆలోచిస్తే కూడా అర్థమయ్యేది, వాక్యంలో కూడా ఎత్తి చూపుతున్నాడు ఆ విషయంలో. ఇంకో కింద వచనంలో ఏమంటున్నాడంటే, మనం ముందుకెళ్తే అర్థమవుతుంది, ఇట్లాగా భేదాభిప్రాయాలతో ట్రీట్ చేస్తున్నట, మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. అంటే మనలో భేదములు ఉన్నాయని అర్థమవుతుందట, నంబర్ వన్. నంబర్ టూ, మనలో దురాలోచనలు ఉన్నాయని, దురాలోచనలతో విమర్శ చేసినవని అర్థమవుతుందట, అంటే దురాలోచనలు ఉన్నాయని. మూడోది, మనం వాళ్ళని అట్లా జడ్జ్ చేసిన వాళ్ళం అవుతామంట. మూడు విషయాలు ఉంటాయట మనలో ఇలాంటివి చేస్తే. ఏంటి? మనస్సులో భేదములు ఉంటాయంట, అంటే భేదాభిప్రాయాలు, నేను కిందను పైనను ఎక్కువ నేను తక్కువ అనేది వాళ్ళ లోపల్లోనే ఉంటుందట. రెండోది దురాలోచన అంట, అది దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన. మూడోది వాళ్ళని తీర్పు తీరుస్తున్నామంట. అక్కడే మనం, నువ్వు అక్కడే ఉండు, నువ్వు అంత మురికి అంటుంది కదా, లేకపోతే అంటే మురికే ఉండదు మరీ అంత ఏమంటారు, పేడ పూసుకొని లేకపోతే మురికి పూసుకొని వచ్చిన వాళ్ళ అంత వాళ్ళైనా, ఒకవేళ బట్టలు చక్కగా లేకపోయినా బట్టల్లో కంపు వాసన వస్తున్నా కూడా కౌగులించే మంచితనం మనలో ఉండాలి. మదర్ థెరిసా ఆ విషయం చేసింది. సరే, మదర్ థెరిసా గురించి చాలా మంది చాలా థియోలజికల్ గా ఆర్గ్యుమెంట్ చేస్తారు, కానీ అవన్నీ పక్కన పెట్టండి. నేను ఒక మనిషిని ఎలా ట్రీట్ చేయాలి అనే విషయం దేవుని వాక్యంలో ఏం రాశాడనే విషయం గురించి చెప్తున్నాను. ఆమె మనుషులు ఈ ఏమంటారు లెట్రిన్ పోతే ఆవిడ చేత్తో ఎత్తేసింది, వాంతి చేసుకుంటే ఆమె చేతిలో పట్టేసుకుంది వెంటనే. అందరిని ఒకటి చోట పెట్టేది, అందరిని ఒకేలాగా ట్రీట్ చేసేది. మదర్ థెరిసా లాగా చాలా మంది కోకొల్లలుగా పుట్టుకొచ్చారు అన్నిల్లో కూడా, తెలుసా? ఒక ఆయన కేరళలోనో కర్ణాటకలోనో ఉంటాడు, ఆయన టీవీ రాజా అంటారు ఆయన, నాకు తెలిసి. ఆయన కూడా ఈ రోడ్డు ఎంట ఈ పిచ్చోళ్ళని తీసుకొని లేపుకొని ఆటోలు తీసుకొని వచ్చి వాళ్ళకి గుండు గీసి వాళ్ళకు స్నానం చేపించి బట్టలు చేంజ్ చేసి, క్రిస్టియన్ ఆయన దొంగోడట. ఆయన మార్మన్స్ పొందిన తర్వాత ఇలాంటి కార్యాలు చేయటం ప్రారంభించాడు. వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఏం చేసేవాడంటే వాళ్ళకు అన్ని స్నానం చేసి గుండు గీసి అన్ని చక్కబెట్టి వాళ్ళ హోమ్ లో పెట్టుకుని వాళ్ళకు భోజనం తినిపించేవాడు. వాళ్ళు ఎవడో తెలియదు, వాళ్ళ కులం తెలియదు, వాళ్ళ ముఖం తెలియదు, వాళ్ళు వాళ్ళ పేరు తెలియదు. అట్లా రోడ్డు మీద పడి ఉంటే పురుగులు బట్టి లేకపోతే గాయాలు తగిలి అట్లే పడి ఉంటే రోడ్డు మీద పిచ్చోళ్ళు పాపం చింపురు గుడ్లు వేసుకొని కూడా ఉంటారు చూసారా, అట్లాంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఆయన వాళ్ళందరినీ అలాగా దేవుణ్ణిలో నడిపించాడు, నడిపిస్తున్నాడు కూడా, ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు. అమ్మో ఇంత గొప్ప చేయాల్సిన అవసరం లేదు, మన మనుషులను ఎలా ట్రీట్ చేస్తున్నానన్న విషయం దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఈ మూడు మాటలు చెప్తాడట, మీ మనసులో భేదాలు పెట్టుకున్నావు అంటే వాడు పెద్ద వీడి కింద మీద అని, ఇలాంటి భేదాలు నీలో ఉన్నాయి అని అంటాడట దేవుడు. రెండోది నీలో దురాలోచనలు ఉన్నాయి. మూడోది నువ్వు విమర్శ చేసినవి కదా, నువ్వు తీర్పు తీర్చినవి కదా, తీర్పు తీర్చినట్టే కదా నువ్వు అని అంటాడట. కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారి విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోక విషయంలో వాళ్ళు దరిద్రులే అంటే ఈ లోకంలో వాళ్ళకు పాపం బట్టలు లేవు, ఇల్లు లేదు, సరే అడుక్కుంటున్నారు, లేకపోతే ఏదో ఉద్యోగం లేదు, చాలా పేద స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు విశ్వాస విషయంలో భాగ్యవంతులట. పరలోకానికి వచ్చేవాళ్ళు వాళ్ళు, వాళ్ళు మన సహోదరులు, ఒకే రక్తంలో కడగబడిన వాళ్ళం, ఒకే కుటుంబానికి, పరలోకం అనే కుటుంబానికి చెందిన వాళ్ళం. వాళ్ళు కూడా భాగ్యవంతులే, నిత్య జీవనంలోకి వచ్చేవాళ్ళు వాళ్ళు. మనము ఒక పక్క సాటి బిలీవర్ ని ట్రీట్ చేయడం తెలియట్లేదు, మనం అన్యులను ట్రీట్ చేయడం తెలుస్తుందా మనకి? అసలు పక్కన పెట్టండి, సమాజంలో ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఉన్న ఇంట్లోనే చక్కగా ప్రేమించం, సంఘంలో ఉన్న వాళ్ళని ప్రేమించం. దేవుడు చెప్పాడు ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి, ఎవరితో మాట్లాడాడు, విశ్వాసులతో చెప్పాడు. ఏ విశ్వాసిని ఎంత ప్రేమించాం, అసలు మనకు ట్రీట్మెంట్ అంటే రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళని సమానంగా చూడటమే తెలియదు మనకి. ఇక మనం ఏమి ట్రీట్ చేస్తాం వాళ్ళని, ఏం చేసాం వాళ్ళ కోసం? మనం ఒక బయట వాళ్ళ కోసం త్యాగాలు చేసి ఆ స్వార్థత ఈ స్వార్థ ఆపే చేసిన జాలు సేవ. మనుషుల్ని ట్రీట్ చేయడం తెలియకపోతే దేవుడు ఏమంటాడంటే, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించడం అనే ఆజ్ఞని మీరుతున్న ఏం సేవ అనేది, ఆపును అని అంటాడు దేవుడు. అంటే మొదటి ఆజ్ఞ ఏంది, దేవుణ్ణి ప్రేమించడం. రెండో ఆజ్ఞ ఏంది, నిన్ను వలని పొరుగు వారిని, అంటే నీకు ప్రేమించడమే తెలియట్లేదు, నువ్వు సువార్త చెప్పడానికి వెళ్తావు అని అంటాడు. అయితే వాళ్ళు విశ్వాస విషయంలో దరిద్రులు కాదు, వాళ్ళు సంపన్నులు, భాగ్యవంతులు, వాళ్ళు రాజ్యానికి వచ్చేవాళ్ళు, పరలోక రాజ్య వారసులట. వాళ్ళని దేవుడే ఏర్పరచుకుంటే మనమంతా ఇన్సల్ట్ చేస్తే ఎట్లా ఉంటది? దేవుడు, మీరే చెప్పండి, దేవుడు ఎట్లా వాళ్ళని ట్రీట్ చేస్తాడు ఆలోచించండి. ఏ అడుగుచో అని చెప్పి వీళ్ళని అడుగుచో పెడతారా? అసలు ధనవంతుల విషయంలో ఇక్కడ చూడండి, 9వ వచనంలో మొదటి అధ్యాయం, దీనుడైన సహోదరుడు తన కలిగి ఉన్న ఉన్నత దశ ఎందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తన కలిగిన దీన దశ ఎందు అతిశయింపవలను. రివర్స్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, పేదవాళ్ళనట ఉన్నతులుగా ధనవంతులుగా చూస్తున్నాడు, ధనవంతుల్ని చాలా పేదవాళ్ళగా చూస్తున్నాడట దేవుడు. నిజంగా ఇది 9-10 వచనాలు ఒకసారి లోతుగా ధ్యానించండి, అర్థమవుతుంది. పేదవాళ్ళని అంటాడట, మీరు భూమి మీద ఏమీ అనుభవించలేకపోయారు, కానీ ఇక్కడ రండి, ఇదంతా మీదే రాజ్యం. అంటే పేద విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. అదే ఉన్నోళ్ళు బాగా పైసలు డబ్బులు సంపాదించి లగ్జరీస్ అనుభవించిన వాళ్ళని ఏమంటాడంటే, వాళ్ళు విశ్వాసులే, బాబు నువ్వు అంత మంచిగా అన్ని అనుభవించావు కదా, ఇక్కడ అవేం దొరకలే, నీకు ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు భాగ్యవంతుడు కానీ ఇక్కడ కూర్చో అని అంటాడు. మారిపోతాయి పరలోకంలో, ఎందుకు అనంటే వాళ్ళ జీవిత విధానంలో దేవుని ఆజ్ఞకు ఎంత లోబడ్డారు అనే విషయమే వాళ్ళ జీవితంలో వాళ్ళను ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళేది విశ్వాస జీవితంలో. ఇక్కడ చూద్దాం, అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ఇన్సల్ట్ చేస్తామా? ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుతారు, అసలు తన్నేది తిట్టేది, కుయి కయి అనేది, తర్వాత ఇబ్బంది పెట్టేది, మనల్ని కోర్టులకి ఈడ్చుకెళ్లేది, గొడవ చేసేది, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, అది ఇదని ఎవరు చేస్తారని? పేదలు చేస్తారా? పాపం వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అంటే ఎవడైతే మనం రెస్పెక్ట్ ఇచ్చాం వాడే మనల్ని తన్నేది రేపు. ఎందుకు? జాబ్ చూసి ఇచ్చాంగా. తర్వాత మనల్ని మన మీదకే వస్తాడు, కొట్టడానికి వస్తాడు, తిట్టడానికి వస్తాడు, అది చేయలేదండి, ఇది చేయలేదండి, అటు చేసేవేంది, ఇటు చేసేవేంది, ఇక చేసేదంతా వీళ్ళే. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం దూషించేవారు వీరే కదా. అంటే ఎవరికైతే ట్రీట్మెంట్ ఇచ్చామో మంచిగా, వాళ్లే రేపు మనల్ని అవమానపరిచేది, తిట్టేది, ఈడ్చుకెళ్లేది న్యాయసభలకు. నా టైం అయిపోయింది, ఒక 5 మినిట్స్ గ్రేస్ నాకు ఇవ్వండి దయచేసి, మధ్యలో డిస్టర్బెన్స్ అయింది కదా. మెట్టుకు నీ వలని పొరుగు వారిని ప్రేమించుమని లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బాగుగానే ప్రవర్తించు వారాగుదురు. అది ఆజ్ఞ. మీరు చెప్పండి, దేవుడు ఆజ్ఞాపిస్తే, అది ఆజ్ఞ అని చెప్తే, అది మనం మీరితే, అది మనం చెయ్యకపోతే దాన్ని ఏమంటారు మరి? ఆజ్ఞాతిక్రమం కదా. ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం కదా. ఎన్నిసార్లు పాపం చేస్తాం మనం రోజుకి? పెద్ద పాపం చేస్తున్నాం, కంటిన్యూస్ గా చేస్తున్నాం, తెలిసి చేస్తున్నాం, కావాలని చేస్తున్నాం. అసలు బ్రదర్ నేను అట్లాంటి వాళ్ళని పిలవను, అసలు ఏం ట్రీట్ చేయలేదు బ్రదర్, నాకు ఇట్లా అసలు తెలియనే తెలియదు ఇట్లాంటి అని అంటే, సరే ఏం చేయలేదు, ఇన్సల్ట్ చేయలేదు. మరి ఇన్సల్ట్ చేయనప్పుడు పని మీ ఇంట్లోకి పిలిపించి నీలాగే నీ బంధువుల్లాగే ఆ పేదవాళ్ళని ట్రీట్ చేశామో, అట్లాంటి చేయనన్ను కూడా చేయలేదు కదా మరి. అది కూడా చేయాలి కదా. అంటే నేను నా మాట అర్థమవుతుందా? ఏది చేయాలో అది చేయకపోతే పాపం, ఏది చేయకూడదో అది చేస్తే పాపం. సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్ అని అంటారు. అంటే మనం దూషించలేదు కరెక్టే, సరే ఇన్సల్ట్ చేయలేదు కరెక్టే, ఎప్పుడు పిలవలేదు ఇట్లా, ఎప్పుడు మనం అట్లా చూడలేదు, సరే ఎప్పుడు మంచి చేసావు చెప్పు. పోనీ పిలిచి మంచిగా ట్రీట్ చేయాలి కదా, అది చేయాల్సింది కదా, నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించాల్సిందే కదా, మరి అదేం చేసావు? అది ఆజ్ఞ కదా, అది పాటించావా? లేదు, అది కూడా లేదు. మరి అంటే ఇది చేయలేదు, అది చేయలేదు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపం చేయవారు. అది వీళ్ళు బాగా సంకలు కొట్టుకుంటారు. మేము ధర్మశాస్త్రం మారు మనసు పొందినా కూడా ఇది కూడా వదలలే, అయితే వాళ్ళను వాళ్ళ అద్దం వాళ్ళ ముఖం ముందు పెట్టి అద్దం పెట్టి చూపిస్తారు వాళ్ళకి, చూడండి మీ ముఖాలు ఎట్లున్నాయో అని. అంటే మీరు ధర్మశాస్త్రం అని ఇంత ఎగిసి పెడతారే, ఆ ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఆజ్ఞ, అదే ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలాగా రాయబడింది కదా, మరి ఆ ఆజ్ఞని నెరవేర్చట్లేదు మీరు, దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. అన్ని ఆజ్ఞలు గైకొని ఈ ఒక్క ఆజ్ఞ గైకొనకపోతే అప్పుడు మీరు చేసినట్టే కాదు కదా. సరే నేను మంచోళ్ళం బ్రదర్, రోజు సండే సండే చర్చికి వెళ్తున్నాం మేము, రోజు అది చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుతున్నాం, కాన్ఫరెన్స్లో యాడ్ అవుతున్నాం, సువార్త చెప్తున్నాం అని చెప్పి పేదవాళ్ళని మంచి ట్రీట్ చేయకపోతే ఇంకెందుకు? అంత పోయినట్టే కదా అని అంటున్నాడు. అంటే ఆ విషయంలో నేను వ్యభిచారం చేయలేదు కదా, ఈ పనులు చేయలేదు కదా, ఆ పనులు చేయలేదు కదా అని అంటున్నావు, కానీ నరహత్య చేసావుగా, మరి అది పాపమేగా. స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడి అలాగుననే ప్రవర్తించడి. దేవుడు మనల్ని తీర్పు తీర్చేవాడు ఉన్నాడని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. ఇది గుర్తుంచుకోవాలి మనం, మన హృదయాల్లో ఇది స్టాంప్ లాగా నాటనివ్వండి. మనం కనికరం చూపిస్తే కనికరం పొందుకుంటాం, దయ చూపిస్తే దయ చూపి, పేదవాళ్ళని చూసి విపరీతమైన దయ పడాలి. అది దేవుడు చాలా విషయాల్లో రాశాడు పేదవాళ్ళ గురించి, చాలా నిక్కచ్చిగా చాలా ఎంఫసైజ్ చేసి రాశాడు. అది పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా ఎప్పుడైనా వెతికి వెతికి చదవండి వాటి గురించి. పేదవాళ్ళు దేశంలో ఉండక మానరు, వాళ్ళని కనికరించాలి, వాళ్ళ మీద దయ చూపించా. వాళ్ళు చాలా వాళ్ళు తెలుగల్లు వాళ్ళు అటు చేస్తారు ఇటు చేస్తారు, నీకెందుకయ్యాని, నాకెందుకు, మనకెందుకయ్యాని. మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టినప్పుడు మనల్ని ఎప్పుడైనా అడిగాడా దేవుడు? మనం ఒక రూపాయి ఇచ్చి అని పది సార్లు అడుగుతాం, నువ్వు అసలు నువ్వు కరెక్ట్ ఖర్చు పెడతలేవు, అది ఇది అసలు నీకు ఇస్తే అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు. మనల్ని అన్నాడు ఎప్పుడైనా? మనం ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఖర్చు పెట్టలే. ఈ మాట ఒకసారి ఒక చోట అంటే, బ్రదర్ నేను ఎప్పుడు ఖర్చు పెట్టలే. ఒక అతను జీవితం ఇంత జీవించాము నేను ఎప్పుడు ఖర్చు పెట్టలేదంట. అబద్ధాలు మన నోటి నుంచి ఎంత చక్కగా వస్తాయనంటే, మన జీవితం అంతా పరిశీలించుకోకుండానే లోతుల్లోకి వెళ్ళి, మన హృదయ లోతుల్లోకి వెళ్ళి పరిశీలించకుండానే మాటలన్నీ మాట్లాడేస్తాం. కనికరము తీర్పుని మించి అతిశయపడును. అంటే తీర్పు తీర్చేటప్పుడు ఎవరు మీద ఫేవర్ ఉంటుందంటే కనికరం చూపిన వారి మీదనే ఉంటుందట దేవుని ఫేవర్. తీర్పుని మించి అతిశయపడుతుంది కనికరం. అంటే తీర్పు తీర్చేటప్పుడు దేవుడు కనికరాన్ని ఎవరైతే దయని ఎవరైతే చూపిస్తారో పేదవాళ్ళ పట్ల, లేకపోతే ఆ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని రాయబడింది కాబట్టి అది అందరికీ ఈక్వలే. అది నీ ఏమంటారు, బంధువులైనా బయట వాళ్ళైనా కుటుంబీకులైనా ఒక్కటిలాగానే మనం అంతా దేవుని కుటుంబం, దేవుని పిల్లలం అనే ట్రీట్మెంట్, ఆ టోను, ఆ మన బాధ్యత ఉండాలి. సరే నేను చెయ్యలేదు, మనం చేస్తే మనం పశ్చాత్తాపడాలి. అలాగా పేదవాళ్ళని ధనికులను అలా చూడటం, మంచి వాళ్ళని లేకపోతే పొజిషన్ లో ఉన్న వాళ్ళని మార్చుకోవాలి. రెండవది అట్లా కనీసం పిలవకపోతే ఈ రోజైనా సంఘంలో ఉన్న వాళ్ళని, బయట ఉన్న వాళ్ళని, ఇంటికొచ్చి పనిచేసే వాళ్ళని, ఇంట్లో పనిచేసే వాళ్ళని మనతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టాలి. సరే తెలివిగానే ఉండాలి లేండి, కానీ ప్రేమించడం ఏది మరి? వారిని చూసుకోవాలి. మన జీవితాలను మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.